పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు యోగ భూమికలలో రెండవదైనటువంటి భక్తి యోగంలోకి ప్రవేశిద్దాం. క్రితంసారి కర్మయోగాన్ని గురించిన విచారణ చేశాం. ప్రాపంచికంగా మానవుడు చేయవలసిన పనులు చేస్తే దాని పేరు కర్మ అని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పరమేశ్వరుడి యందు విశ్వాసాన్ని జత చేసుకొని సమాజహితమైనటువంటి కర్మలు గనక చేస్తే అది మాత్రమే కర్మయోగమని విచారణ సాగింది. మరి ఈరోజు భక్తి యోగాన్ని గురించిన విచారణ. భక్తి అనగానే పూజింపబడేవాడు పూజ చేసేవాడు ఇద్దరున్నట్టు లెక్క. అంటే జీవుడు దేవుడు అన్నమాట, లేదా సాధకుడు బోధకుడు అన్నమాట, లేదా శిష్యుడు గురువు అన్నమాట, లేదు అనేవాడు వినేవాడు ఇద్దరు అన్నమాట. ఇది భక్తి. భక్తికి మరొక పేరు విశ్వాసం, నమ్మకం, ఒక గట్టి నమ్మకం, అచంచలమైనటువంటి నమ్మకం. ఈ భక్తి ఒక రూపానికి, ఒక నామానికి, ఒక గుణానికి లోబడి ఉంటుంది. అసలు భక్తి అంటే భా అంటే ప్రకాశం, అంటే వెలుగు. పరమాత్మ రసోవై సహ అంటే పరమాత్మ రసస్వరూపుడు, ఆయనకి నిజానికి ఆకారం లేదు. స్వామి చెప్పినట్లుగా నీళ్లు తీసుకొని టంబ్లర్లో పోయి, కూజాలో పోయి, కడవలో పోయి, వెండి గిన్నెలో పోయి, బంగారపు చెంబులో పోయి ఎక్కడ పోస్తే ఆ వస్తువు పాత్ర యొక్క ఆకారాన్ని ఈ నీరు పొందుతూ ఉన్నదో, పరమాత్మ అనేటువంటి చైతన్యం కూడా ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి కాలకార్యకారణ కర్తవ్య నిమిత్తమేచ్చేటువంటి పరమాత్మ ఈ ప్రకాశాన్ని అనేక రూపాలుగా తీసుకుని వస్తాడు. అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శ్రీమత్స్య కూర్మ వరాహవటు నరసింహులు కావచ్చు, షిరిడీ సాయి సత్యసాయి కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రకాశమునందు ప్రకాశముతో కూడి ఉన్నట్లయితే దాని పేరు భక్తి అని. అంతే, ప్రకాశంతో కూడి ఉన్నామా మనం విడిపోయి ఉన్నామా అని. ప్రకాశంతో కూడే ఉన్నాం కానీ చాలా సుదూరంగా ఉన్నాం. సూర్యకిరణాలు ఎట్లాగైతే సూర్యమండలం నుంచి భూమిని తాకుతున్నటువంటి కొన్ని లక్షల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి మా మూలాలు సూర్యమండలమే అని చెప్పినా చెప్పకపోయినా సూర్యుడి నుంచి ఎట్లా విడిపడినట్టుగా కనిపిస్తున్నాయో జీవుడు కూడా పరమాత్మ నుంచి అట్లాగే విడిపడ్డట్టుగా కనిపిస్తున్నాడు, కానీ విడిలేడు. ఎందుకంటే సూర్యుడు లేక సూర్యకిరణం లేదు, భగవంతుడు లేక భక్తుడు లేడు. అంటే ఈ రెండు అవినాభావంగా ఉన్నాయి, కలిసి ఉన్నాయి, స్వస్వామి సంబంధంగా ఉన్నాయి అన్నారు శంకర భగవత్పాదులు. స్వామి ఏమన్నారంటే భక్తుడు లేక భగవంతుడు లేడు, భగవంతుడు లేక భక్తులు లేరు అన్నారు. ఎంత అందమైన మాటో చూడండి. మీరందరూ లేకపోతే నేను లేను బంగారు, నేను లేకపోతే మీరెవ్వరూ లేరు బంగారు అన్నారు. అంటే సూర్యకిరణాలు సూర్యుడి వలె, చంద్రకిరణాలు దానిలో వచ్చే సుషుమ్నా కిరణాలు చంద్రుడి నుంచి ఎట్లా భిన్నం కావో, సముద్రంలో పుట్టినటువంటి అలలు తుంపరలు బిందువులు కెరటాలు సముద్రం నుంచి ఎట్లా భిన్నం కావో, ఈ పరమాత్మ నుంచి జీవుడు భిన్నం కాదు కానీ భిన్నంగా గోచరిస్తాడు. ఎందుకు గోచరిస్తాడు అని, గోచరించకూడదు కదా అంటే అణోరణీయాన్ అన్నాడు. ప్రతి అణువులోనూ నేనున్నాను అన్నాడు. అంటే ప్రతి అణువులోనే ఉన్నప్పుడు ప్రతి జీవిలోనూ ఉన్నట్లు లెక్క. ప్రతి జీవిలోనూ జీవుడు ఏం చేస్తాడు, తనలో ఉన్న పరమాత్మని తాను కొనుగొనే ప్రయత్నం చేయడు, ఎదుటివాడిలో పరమాత్మ ఉన్నాడో లేదో వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కనుక జీవితం భక్తి మార్గంలో ప్రవేశించటానికి ముందు తాను సాగించిన కర్మల అన్నింటికీ కూడా ఒక విజయాన్ని సంపాదించటానికి, ఒక సాఫల్యతను ఇవ్వటానికి, అంటే ఒక లాభం పొందటానికి భక్తి అనేటువంటి ఒక మీడియం, దాన్ని జీవుడు వాడుకుంటాడు. అది ఒక స్థాయి. రెండవ స్థాయిలో పరమాత్మని ఉపాసన చేసే వేడ, పరమాత్మకి ఆకారం లేదని మనమే అనుకున్నాం గనక రాముడుగా, కృష్ణుడుగా, సాయిగా, మరొకరుగా అనేక రూపాలు. వేదం కూడా ఒక పరిష్కారం చెప్పింది మనకి, ప్రతిమా ఈశ్వరః అన్నది. అయ్యా బొమ్మలో బ్రహ్మ, బ్రహ్మలో బొమ్మ, ఇది దీని అర్థం. అంటే ఏమిటి అంటే నేను దేవుణ్ణి చూడాలండి, నేను రాముణ్ణి చూడాలి, ఎలా చూడటం? రాముడా ఇగో ఇలా ఉంటాడు, కిరీటం పెట్టుకుంటాడు, కోదండం పెట్టుకుంటాడు, ఫలానా నామం పెట్టుకొని ఉంటాడు, అటువైపు ఇటువైపు అమ్మవారు, తమ్ముడు, కింద దాసుడు అందరు ఉంటారు అని ఒక ఊహ, ఒక రూపం. మరి కృష్ణుడు ఎలా ఉంటాడు? కోదండమ్మదులు వేణు ఉంటుంది, కిరీటంలో పించ ఉంటుంది, ఆయన కృష్ణుడు అన్నాం. అంటే నామరూపాలు రెండు ఒక పరమాత్మ యొక్క తత్వాన్ని గుర్తించటానికి ప్రతిమలుగా, రెప్లికా అంటామే, ఆ ప్రతిమ ఈశ్వర. రాముడి బొమ్మలో రాముడు ఉన్నాడు, రాముడుగా కనిపిస్తున్న ఆయనలో బ్రహ్మ కూడా ఉన్నాడు. కనుక ఈ కనిపిస్తున్న బొమ్మలన్నీ బ్రహ్మలే. బొమ్మలు అంటే జీవుడు, దానిలో బ్రహ్మ ఉన్నాడు అని అర్థం. స్వామి ఓ పద్యం చెప్పారు, చాలా అందమైన పద్యం. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, స్వర్గం అన్నది బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, ప్రారంధమది బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మము, కాల బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అన్నారు. అంటే సత్యాన్ని బోధించటానికి వచ్చిన స్వామి కూడా, నేను బ్రహ్మమునైనా బొమ్మలా మీ దగ్గరికి రాలేదా, నేను అంతే అన్నారు. ఎందుకన్నారు ఈ మాట అంటే, భక్తి కుదురుకోవాలి, భక్తి పాదుకోవాలి. భక్తి భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక బేరసారాలు అడుకునే విధానం కాకూడదు అని. సత్యసాయి భగవానుడి అవతారం వచ్చేదాకా గురుస్వరూపాలన్నీ ఓ మాట చెప్పినాయి. ఏం చెప్పినాయి అంటే, నీలోనే దేవుడున్నాడు అని చెప్పినాయి. సత్యసాయి భగవానుడు ఆ మాట చెప్పలే, నీలో దేవుడు ఉన్నాడు కాదు బంగారు, అసలు నువ్వే దేవుడివి, నేను దేవుణ్ణి అని నాకు తెలుసు, నువ్వు దేవుడివని నీకు ఇంకా తెలియలేదు, అంతే తేడా. నీవు దేవుడివి అని తెలుసుకోవాలి అంటే నీకు నాకు ఉన్నటువంటి అంతరం జరిగిపోవాలి. నేను ఒక పెద్ద క్యాన్వాస్ మీద చాలా చాలా గొప్ప పనులు చేసి మీ అందరికీ చూపిస్తున్నానే, వాటన్నింటినీ మీ మీ స్థాయిలలో మీరు చక్కగా అభివ్యక్తి చేయండి, ప్రపంచానికి అందించండి, అది భక్తి మార్గంలో, శ్రేయో మార్గంలో వెళ్ళండి. భక్తిని గనక మీ వ్యక్తిగత లాభాల కోసం వాడుకున్నట్లయితే దాని వలన ఏం ప్రయోజనం లేదు ఎవరికి, నీతో సహా. నీకు కూడా ఓ రోజున కోరికలు కోరి కోరి కోరుకోవటానికి కోరికలే లేని రోజు భగవంతుణ్ణి ఎలా తలుచుకోవాలి అని విచారణ మొదలయ్యేసరికి కాలమంతా హరించిపోతుంది. గనక భక్తి అంటే మన యందు ఉన్నటువంటి శక్తిని అంతా, ఈ ప్రజ్ఞనంతా కూడా పరమాత్మ యొక్క శక్తితో కూర్చి ఉంచటమే. అందుకే స్వామి భక్తిని ఏమన్నారంటే, జీవప్రజ్ఞ దైవప్రజ్ఞ రెండూ కలిస్తేనే ఈ ప్రపంచానికి సాఫల్యం ఉన్నది అన్నారు. కేవల జీవుడి ప్రజ్ఞ 100% లాభం ఇవ్వదు. మనం ఏమీ చేయం, స్వామి అనుగ్రహమే అంతా నడిపిస్తుందంటే అది నడవదు, అది పనిచేయదన్నారు స్వామి. నీవు చేస్తూ ఉంటే, పరమాత్మ యందు విశ్వాసం గనక నువ్వు పెంచుకొని ఉన్నట్లయితే, నీ విశ్వాసానికి నా అనుగ్రహం తోడై ఫలితాలు తొందర తొందరగా వస్తాయి అన్నారు. ఇది భక్తి యోగం. ఇవాళ మనం ఈశ్వరార్చన చేస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, అలంకారాలు చేస్తున్నాం, యజ్ఞయాగాదులు చేస్తున్నాం. ఇవన్నీ కూడా నిజానికి పంచకోశాల బయట జరుగుతున్న తంతు, బయట జరుగుతున్నాయి. ఎక్కడ పంచకోశాలంటే, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ 5 కోశాల బయట జరుగుతున్నవి వేరు, దీని వలన కలిగే ఆనందం మాత్రం ఆనందమయ కోశంలో మాత్రం మనకి లభిస్తున్నది. అసలు మనమే ఆనందమయ కోశంలో ఉండే ప్రయత్నం చేస్తే మార్గం ఉన్నదా? అదే భక్తి మార్గం. ఎట్లా? ఆత్మాత్వం గిరిజామతిం సహచర ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచారపదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నువ్వే ఆత్మవు, నీలో ఉన్నటువంటి ఇంటలెక్ట్ ఏదున్నదో అది గిరిజామతి. ఎవరు? అమ్మవారు. అయ్యవారు అమ్మవారు ఇద్దరు నీలోనే ఉన్నారు. శరీరం గృహం, ప్రపంచ దేశాలన్నీ చుట్టి తిరిగి ఇంటికి వస్తాం. మన ఊళ్ళో దిగ్గానే అమ్మయ్య మా ఊరు వచ్చింది అంటాం. మా ఊళ్ళో మన ఊళ్ళో దిగ్గానే మన పేటలోకి వెళ్ళగానే మన పేటలోకి వచ్చామంటాం. మన పేటలోకి రాగానే మన ఉండే సందులోకి వెళ్ళగానే మా సందులోకి వచ్చామంటాం. మన ఇంటి వాకిలి దగ్గరకు వెళ్ళి మా ఇంటి దగ్గరకు వచ్చామన్నాం, వాకిలి దగ్గరకు వచ్చామన్నాం. మన ఇంటి లోపలికి వెళ్ళి మనం పడుకునే ప్రదేశానికి వెళ్ళి నడుము వాల్చి అమ్మయ్య చేరుకున్నాము అన్నాం. అంటే ఇల్లు ఎక్కడ ఉన్నది అని. ప్రపంచమంతా పెద్ద ఇల్లు అయితే అసలు ఇల్లు నీ లోపల ఉన్నది అని అర్థం. ఈ భావన చమత్కృతి, ఈ భావన సంస్థితి జీవుడికి ఏర్పడటానికి ముందు ఈ భక్తి ప్రధానం. భక్తి రమణీయము, భక్తి మాధుర్యం. నిజానికి మనం 2 అడుగులు వేస్తున్నాం నడక సాగించటానికి. రెండు అడుగులు ఒక్కసారి వేయటల్లా, ఒక అడుగు ముందు అది కూడుకునేలోగా రెండో అడుగు వచ్చి దానికి జతగలుగుతున్నది. అంటే సైమల్టేనియస్గా అవుతుంది, ఆల్టర్నేట్గా అవుతుంది. సంచార పదయో అంటే కుడికాలు ముందు ఎడంకాలు వెనకైతే రెండింటి మధ్య ఉన్నటువంటిదంతా విష్ణువ్యాపకమైన బ్రహ్మ అయితే ఈ కుడికాలు ఎడమకాలు ఒక ఆవృత్తం పూర్తిగానే ఒక ప్రదక్షిణ చేసినట్లు లెక్క. సంచార పదయో ప్రదక్షిణ విధి. స్తోత్రాణి సర్వాగిరో, ఏ మాట మాట్లాడినా దాని నిండా స్తోత్రం ఉండాలి. నతులు నుతులు స్తుతులు గితులు గీతికలు గమకాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? పరమేశ్వరుడి యొక్క వాక్కు అగ్నిస్వరూపమై ఇక్కడి నుంచి బహుముఖీనమై బహిర్గతమవుతున్నటువంటి వేళ ఇదంతా కూడా పరమేశ్వరుడి యందు మనకున్నటువంటి భక్తిభావన వలన, పరమేశ్వరునితో మనం కూడి ఉన్న విధానం వలన వాక్కులన్నీ స్తోత్రాలై బయటకు వస్తున్నాయి. అందుకే పరమేశ్వరుడి భావనలో మాటలు మంత్రాలవుతాయి, జీవుడికి మంత్రాలన్నీ మాటలైపోతాయి. అంటే మంత్రాల బలం లేకుండా మాటలు సాగుతాయి. పరమాత్మ ఏమి శ్లోకాలు చెప్పడు, అంతా బాగుంటుంది లేపో అంటారు స్వామి, నే చూసుకుంటాలే బంగారు, నే కాచుకుంటాలే బంగారు అంటారు. అది మహామంత్రం. చూచుకుంటా కాచుకుంటా అన్నవాడు ఒక్కడే పరమాత్మ, మనం అనలేం. చూసుకుంటా అంటే మొయ్యాలేమో, కాచుకుంటా అంటే చేయాలేమో, కనుక ఆ రెండూ మినహాయించి అన్ని పనులు చేస్తాం. పరమాత్మ నే చూస్తా నే కాస్తా, నేనున్నా, నీ పన్ను చేసుకో, పరమేశ్వరుడి యందు అచంచల విశ్వాసం ఉంచుకో అంటారు. అంటే భక్తి అంటే విడదీయరాని బంధం ఏదైతే ఉన్నదో అది భక్తి. గనక పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మనం ఇవన్నీ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాం గనక, కర్మయోగాలన్నీ పరిపూతమవుతున్నటువంటి వేళ, పావన భావనామయమైనటువంటి వేళ, పరమేశ్వరుణ్ణి యొక్క గుణాన్ని, పరమేశ్వరుడి యొక్క విశేషణాన్ని, పరమేశ్వరుడి యొక్క గాథని, అంటే నిజానికి పరమేశ్వరుడికి కథ ఉన్నదా అని ప్రశ్న. పరమేశ్వరుడికి కథలు లేవు, కథ లేనివాడే పరమేశ్వరుడు. మన అందరి కథలకి నాయకుడు కథానాయకుడు ఆయన. గనక భాగవతం తీసుకోండి, భాగవతంలో కృష్ణుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాడు విష్ణువు అనుకోండి, మరి అక్కడ ఉన్నదంతా భాగవతం అంతా ఎవరున్నా, భాగవతులంతా ఉన్నారు అక్కడ. భగవతత్వాన్ని అనేక మార్గాలలో ఉపాసన చేసిన వారందరి కథలు ఒక చోట ఉంటే దానికి పరిష్కార యోగ్యమైనటువంటి అనుగ్రహ వరదానం చేసిన పరమాత్మ కూడి ఉన్నాడు గనక అది భాగవతమైంది. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తుల యొక్క ముక్త సమాహారమే భాగవతం గనక, ఈ కథలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని పరమేశ్వరుడి యొక్క అవ్యాజమైన అంటే కారణం లేనటువంటి నిరుపమానమైనటువంటి ఒక కరుణా విశేషాన్ని మనం చక్కగా అనుభవిస్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుడు మనకి అనుగ్రహించేటువంటి ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క విషయము, ఒక్కొక్క అనుభవము, ఒక్కొక్క అనుభూతి మనకి అమదానంద స్థితిని ఇస్తుంది. అంటే భక్తి అంటే కేవలం పూజ మాత్రమే కాదు, పూజ ఈ దేహం ఆ దేహానికి చేసినట్టు లెక్క. స్తోత్రం ఆయన గుణ విశేషాలని సంకీర్తనం చేసినట్లు లెక్క. భజన ఆయన గుణగానాన్ని సంకీర్తనం చేసినట్లు లెక్క. మరి ఏమవుతున్నది ఈ భక్తిలో అంటే, పరమాత్మ ఒకడున్నాడని ఆయనకి షోడశోపచారాలు చేసి ఆయనకు సేవ చేస్తే మనకి తగిన ఫలితాన్ని ఆయన ఇచ్చి మనకెట్టి కష్టము లేకుండా జీవితాన్ని అవతల గట్టుకి తీసుకొని వెళ్ళేటువంటి ఒక గొప్ప నావికుడు అని ఒక భావన కలుగుతుంది. అన్ని వేళలా భగవంతుని యొక్క అనుగ్రహం మన యందు ఉన్నది అని అనుకోవటమే భక్తి, అచంచల విశ్వాసం. ఎట్టి పరిస్థితులలోనూ స్వామి అంటారు, సుఖంలో కష్టంలోనే కాదు బంగారు, సుఖంలోనూ నన్ను తలుచుకోండి అంటారు. ఎందుకంటే సుఖమే జాగ్రత్తగా ఉండవలసిన సమయం. కష్టంలో మనం ఎలాగూ భయం వల్ల జాగ్రత్తగా ఉంటాం, బాగా సుఖపడుతున్న వేళ చాలా అజాగ్రత్తగా ఉంటాం. ఈ సుఖం అన్ని వేళలా మనకి ఇట్లాగే ఉంటుంది అనుకుంటాం, ఉండదు, అది పడుగు పేకల వలె ఉంటుంది. అంటే నిలువుపోగు అడ్డం పోగు రెండు ఉంటేనే వస్త్రం తయారవుతుంది. కష్టం సుఖం రెండూ కలబోత ఉంటేనే ఈ ఆధార వస్త్రం, జీవన వస్త్రం ఏర్పడుతుంది. గనక నిలువుపోగు ఎంత పర్ఫెక్ట్గా వేశావో అడ్డం పోగు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండు. కష్టంలో నువ్వు పరమాత్మకు ముడుపు గడుతున్నావు, కొండెక్కుతున్నావు, ప్రదక్షిణ చేస్తున్నావు, స్వామి ఈ పని అయితే మళ్ళీ నీకు ఇదేదో చేస్తానంటున్నావు, సుఖంలో కూడాను పరమాత్మ సుఖించటానికి ఇంత ఇచ్చావయ్యా, నీ ద్వారా నేనేం చేయాలి, నీకేం చేయాలి. స్వామి అంటారే, కింకరుడైన వాడే శంకరుడవుతాడు తప్ప, నేనేం చేయాలి అని అడిగేవాడే శంకరుడు తప్ప, మీరు నాకేం చేస్తారన్నవాడు శంకరుడు కాదు. కనుకనే సత్యసాయి భగవానుడి దివ్య అవతారం అంతా అడిగిన వారికి, అడగని వారికి, అడిగి అడగని వారికి, నమ్మిన వారికి, నమ్మని వారికి, నమ్మి నమ్మని వారికి, అందరికీ ఒకే సమమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం స్వామి అనుగ్రహించటానికి కారణం భక్తిని జాతిలో పెంపొందించటానికి. పరమాత్మ యందు లక్ష్యమున్నవాడు పరమాత్మని గమ్యంగా పెట్టుకున్నవాడు, పరమాత్మతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడు, వాడి జీవితం ఒక మాధురి వసంతంగా ఉంటుంది. అదే అత్యద్భుతమైనటువంటి ఉదాత్త అనుదాత్తల స్థాయిలతో కూడిన సంగీతమయంగా ఉంటుంది. ఎక్కడ ఉదాత్తత ఉన్నదో, ఉదాత్త స్థాయి ఉన్నదో, అనుదాత్త స్థాయి కూడా ఉన్నది. ఎక్కడ ఉచ్చైశ్వర్యం ఉన్నదో కింద స్థాయి కూడా ఉన్నది. ఎక్కడ ఎగుడున్నదో అక్కడ దిగుడున్నది. అంటే చీకటి వెలుగులు, ఎత్తుపల్లాలు, జనన మరణాలు, ఆశాభంగాలు, జయాపజయాలు, ఉదయాస్తమయాలు ఎట్లాగైతే ద్వంద్వంగా రెండుగా ఉన్నాయో, మానవ జీవితం అంతా ద్వంద్వంగా ఉన్నది గనక ఈ ద్వంద్వమైన అంటే రెండుగా కనిపిస్తున్న భగవంతుడు భక్తుడు అన్నటువంటి రెండు భావనల నుంచి నెమ్మది నెమ్మదిగా భక్తి యోగంలో జీవుడు సాధకుడు యోగవంతమైనటువంటి ఆధ్యాత్మిక భూమికలోకి వెళ్ళాలి. ఆధ్యాత్మిక భూమికలో నిలకడ చెందినప్పుడు పరమాత్మ వలె నేను కూడా ఉండగలనా ఎప్పటికైనా? ఈ పరమాత్మ ఇలా ఎలా చేయగలుగుతున్నాడు? ఒక సూర్యుండు సమస్త జీవుల కంటాడు పోతన. ఒక్క సూర్యుడే సమస్త జీవులకు ఏమేం కావాలో ఇస్తున్నాడు. సైంటిస్టు డి విటమిన్ అన్నాడు, ఇంకోడు ఏ విటమిన్ అన్నాడు, క్లోరోఫిల్ అన్నాడు, ఇంకోడు శరీరానికి కావలసినటువంటి శక్తి అన్నాడు, చైతన్యాన్ని ఇచ్చాడన్నాడు, ప్రాణం పోశాడన్నాడు, తామర పూలు వికసించడానికి భాస్కరుడు వెల వచ్చాడన్నారు. అంటే ఒక సూర్యుడు ఇంతమంది జీవులకి ఎవరెవరికి ఏ ఏ సన్నివేశాలలో ఏ అవసరం ఉన్నదో కనిపెట్టి తీరుస్తున్నాడో, అటువంటి శక్తి నాలో కూడా ఉద్దీపనం చెయ్యి అనటానికి వీలుగా మనం భక్తి యోగంలో ఉండాలి. భక్తి యోగంలో ఉన్నప్పుడు భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు మనం సుఖంగా నిద్రపోతాం. ఒక మంచి రాజు రాజ్యం చేస్తున్నప్పుడు ఆ రాజ్యం చిట్ట చివర సరిహద్దులలో ఉన్న సైనికుడు కూడా నిద్రపోతాడు. అలాగే సరిహద్దులను పహరా కాస్తున్న సైనికుడు సమర్థవంతుడు, నిజాయితీపరుడు, విశ్వాసం ఉన్నవాడైతే రాజు కూడా తన అంతఃపురంలో గుండె మీద చేయి వేసుకొని నిద్రపోతాడు. అంటే రాజు బంటు యొక్క సంబంధం ఎట్లా ఉన్నదంటే రాజు వలన బంటు, బంటు వలన రాజు. అట్లే భగవంతుని వలన భక్తుడు, భక్తుడి వలన భగవంతుడు, ఇద్దరు ఏకకాలంలో రెండు రూపాలుగా, రెండు స్వభావాలుగా, రెండు స్వరూపాలుగా, రెండు గుణాలుగా ద్వంద్వంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ వారి లక్ష్యం ఒకటే. చేరవలసిన వాడు జీవుడు, చేర్చవలసిన వాడు దేవుడు. మధ్యలో ఏమున్నదయ్యా? సంసార సాగరం ఉన్నది. అందుకే భగవాన్ సత్యసాయి ఓ చక్కని మాట అన్నారు. ఏమిటా మాట? దుస్తర భవసాగర తరణం. ఏమిటది? మానస భజరే గురుచరణం. మానస భజరే, మనస్సులో గురువుని అన్ని వేళలా తలుచుకో. ఇక్కడ విశేషం ఉన్నది. భక్తి అంటే ఎవరి అందు భక్తి ఉండాలి అని. పోనీ దేవుడు రోజు మాట్లాడు, రోజు మాట్లాడేవాడు ఎవడన్నా దొరుకుతాడా మనకి అని ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగిని. ఈశ్వరుడు అంటే కనుగొనవలసిన ఈశ్వరుడు, కనపడవలసిన ఆత్మ గురుస్వరూపంగా ఈ జగత్తులోకి వచ్చాడు అని అర్థం. ఈశ్వరో గురు ఆత్మ ఇతి మూర్తిత్రయ విభాగిని. మూర్తి అంటే బొమ్మ. మూడు బొమ్మలుగా వచ్చినాయి కానీ మూడు ఒకటే. ఇడుగో దేవుడు అని చెప్పేవాడు ఒకడు ఉండాలి, ఓ వచ్చినవాడు దేవుడు అని గమనించగలిగిన శిష్యుడు ఉండాలి. ఈ ముగ్గురు ఏర్పడితేనే దృశ్యం ఏర్పడుతుంది. గనక కబీర్ జీవితంలో భక్తి యోగంలో ఒక పరమాద్భుతమైన సన్నివేశం మనం గుర్తు చేసుకోవాలి. కబీర్ రామనామ జపం చేసుకునేటువంటి చోటికి ప్రతిరోజు గురువుగారు, ఆయన గురువుగారు వచ్చేవారు. కబీర్ ఎలా ప్రయాణం చేస్తున్నాడు చూడటం ఆయనకి ఇష్టం. ఆ ప్రతిరోజు వచ్చే గురువుగారు ఒక రోజున ఎవరో కొత్త వాడిని ఒక ఆయన వెంబడి పెట్టుకొని వచ్చాడు. ఆ కొత్తగా వచ్చినటువంటి వాడు తన గురువుతో సమానంగా వెలిగిపోతున్నాడు. అది ఆశ్చర్యం. అరే ఇంతవరకు ఇంత గొప్ప వ్యక్తిని నేను చూడలేకపోయాని వాళ్ళ గురువుగారు తెస్తున్నారే, ఎవరు ఈయన అని అనుకుంటూనే ఇంత సాధనా పరిపక్వమైనటువంటి కబీర్ మనస్సు కూడా ఇందులో ముందు ఎవరికి నమస్కరించాలి అని మనస్సు ఆరాటపడ్డది. రోజు వచ్చేటువంటి కనపడేటువంటి మా గురువుక, ఇవాళ వచ్చిన అతిథి రూపంలో వచ్చిన ఈ పక్కవారిక ఎవరికి అని తొట్టుపాటు పడింది మనస్సు. కదా సాధకుడి మనస్సు. ఆ రోజు వచ్చే గురువుగారేలే అనుకోలేదు మనస్సు. ఓ క్షణంలో వివేకం మేల్కొని గురు గోవిందు దోనూఖడే కాక లాగుపాయే బలిహారి అపనే గురు గోవింద దియో బతాయి అన్నాడు అనుకున్నాడు ఆయన. అంటే ఎంత అందమైన దోహానో చూడండి. ఆ వచ్చాడు నా గురువు వచ్చాడు, గురువుతో ఎవరో ఒక వ్యక్తి నుంచొని ఉన్నాడు. దోనూఖడే ఇద్దరు నుంచొనే ఉన్నారు నా కళ్ళ ముందే. అందులో నా గురువు మాత్రం ఏం చెప్పాడంటే, కబీర్ ఇవాళ నీకోసం దేవుణ్ణి వెంబడి పెట్టుకొచ్చానోయ్ అన్నాడు. దైవాన్ని చూపించిన నా గురువుకే నేను నమస్కారం చేస్తున్నానన్నాడు. గురు గోవింద్ దోనూ ఖడే కాకే లాగూపాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే. అంటే దైవాన్ని చూపించే గురువు మనకు కావాలి. ఇక్కడ రెండు విశేషాలున్నాయి. త్రేతాయుగాన్ని ప్రభావితం చేసిన రామచంద్ర ప్రభువు, ద్వాపరయుగాన్ని పరమాద్భుతంగా చాకచక్యంతో నడిపించిన కృష్ణ చైతన్యము గుర్తొస్తే, శ్రీరామచంద్రుడికి ఇద్దరు గురువులు. ఒకడు బోధగురువు వశిష్ఠుడు బ్రహ్మర్షి, రెండవవాడు ఆచార్య గురువు. ఆచార్యుడు అంటే ఆచరించి చూపించేవాడు, సాధక గురువు అన్నమాట విశ్వామిత్రుడు, రెండవ బ్రహ్మర్షి. రాముడు అనబడేటువంటి పూర్ణ అవతారానికి ఇద్దరు గురువులు ఏర్పడ్డారు. కృష్ణుడి యొక్క అవతారంలో సాందీపుడు ఏర్పడ్డాడు బోధగురువుగా. సత్యసాయి భగవానుడు అంటే భగవంతుడే కలియుగ మానవులకి గురువై వచ్చాడు. స్వామికి గురువు లేడు. ఎందుకని, గురువుర్గురువు గనక రామకృష్ణాది అవతారాలకు కూడా ఇదిగో ఈయన గురువు ఈయన గురువు అని చెప్పడానికి ఉంది. మరి స్వామికి ఎవరు గురువు? ఎవరు లేరు. ఎందుకనంటే గురువులకి అతీతమైనటువంటి, అన్ని గురువులకి మూలమైనటువంటిది కాబట్టి ఆ గురుస్థానానికి స్వామి ఇవాళ దివ్యత్వాన్ని, దివ్యుడైనటువంటి భగవతత్వానికి గురుతత్వాన్ని, ఈ రెండింటితో పాటుగా ఒక పితృత్వాన్ని, పితృత్వంతో పాటు మాతృత్వాన్ని, అంటే తల్లి తండ్రి గురువు దైవం అన్న నాలుగు సోపానాలు ఏకకాలంలో దర్శనమిచ్చినటువంటి మహాపరిపూర్ణ అవతారి భగవాన్ సత్యసాయి కనుక స్వామికి మనం నమస్కరించాలి అన్ని వేళలా, అన్ని కాలాలలో, అన్ని అవస్థలలో, అన్ని క్షణాలలో. ఎందుకంటే ఒక్కటే, ఏం పుణ్యం చేసుకున్నామో. భరద్వాజ మహర్షి దేవుణ్ణి చూడాలి అని అనుకున్నాడు, తపస్సు ప్రారంభించాడు, 100 ఏళ్ళు లక్ష్యం పెట్టుకున్నాడు, 100 ఏళ్ళు అయిపోయింది. 100 ఏళ్ళు అయిపోగానే భగవంతుడు వచ్చాడు, ఏం కావాలి నీకని అడిగాడు. భగవంతుడిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను, నాకెక్కడా మొదలు కాలేదు, ఇంకొక 100 ఏళ్ళు అనుగ్రహం ఇస్తావా అన్నాడు. అట్లాగే మంచి పని కదా చేయి అన్నాడు ఆయన. 100 ఏళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు 400 ఏళ్ళు అయిపోయింది. 400 ఏళ్ళు అయిన తర్వాత భగవంతుడు మళ్ళీ భరద్వాజ మహర్షి కనిపించాడు. ఏం కావాలి అన్నాడు. ఇక నిన్ను అడగను, ఎందుకంటే ఇట్లా 400,000 సంవత్సరాలు నాకు వయస్సు ఇచ్చిన భగవతత్వాన్ని నేను పొందలేను, గ్రహించలేను. ఇది అనంతమైనటువంటి, చాలా విస్తృతమైనటువంటి విషయం గనక నాకు ఇంకటితో ఈ కోరికని సమసింపజేయమని అడిగాడు. మరి ఆధునిక మానవుడు, కలియుగంలో మానవుడు భరద్వాజ మహర్షి కంటే గొప్ప తపస్సు చేసి ఉండాలి. 400 ఏళ్ళు తపస్సు చేస్తే దర్శనమే పొందలేదు భరద్వాజుడు. మరి మనమేమి తపస్సు చేశామో స్వామిని 400 సార్లు చూడగలిగాం. ఇంతకు మించిన అదృష్టం ఉన్నదా అని విచారణ చేస్తే భక్తి వలననే ఇది సాధ్యమైంది అని మనకి స్వామి యందు భక్తి తగ్గుతూ వచ్చిందనుకోండి, ఆ చూశాం కదా ఇంకా ఏముంది స్వామిని చుట్టానికి అంటుంది మనస్సు. భక్తి స్వామి యందు కుదురుకొని ఉన్నదనుకోండి, నిన్నటిదాకా చూశానయ్యా అదంతా పాచిమాట అయిపోయింది, అది కొత్తగా మళ్ళీ నాకు మధ్యాహ్నం ఏ దర్శనం ఇవ్వబోతున్నారు స్వామి, దానికోసం నేను కూర్చొని ఉండాలి. నిన్న చూశానయ్యా, మళ్ళీ ఈవేళ బతికానుగా, ఈవేళ పుట్టానుగా, మళ్ళీ ఈవేళ స్వామిని చూడాలి. ఇది భక్తిలో పారమ్యం. ఎవరి మనస్సు ఆర్ద్రమై ఉంటుందో, ఎవరి మనస్సు పరమాత్మయందు లగ్నమై ఉంటుందో, నిత్యనూతనమై ఉంటుందో, ఎవరి మనస్సు భయం లేకుండా ఉంటుందో, ఎవరి మనస్సు సమర్పణ భావంతో కూడి ఉన్నదో, ఎవరి మనస్సు శరణాగతి పొందిందో, ఎవరి మనస్సు ఆయన తప్ప అన్యమైన మరొక గతి లేదని ఒక నిశ్చితమైనటువంటి భావనకి లోనయిందో, ఎవరు తమను తాము పూర్ణముగా సమర్పించుకొని నిశేషంగా అంటే ఇంకా ఏమీ మిగలనంత స్థాయిలో సమర్పణ చేసుకోగలిగారో వాడు పూర్ణమైన భక్తుడు వలె ఉంటాడు. రెండవది, భక్తుడు అనటానికి భగవంతుని బోధ వినటానికి మాత్రమే కాదు, భగవంతుడు చెప్పినవి నిత్య జీవితంలో ఆచరించాలి. గురువుకి కానీ భగవంతుడికి కానీ ఆనందం కలిగించే విషయం ఒక్కటే, మనం చేసే ఆరాధనలు కానీ, ఉత్సవాలు కానీ, వేడుకలు కానీ, జాతరలు కానీ భగవంతుణ్ణి కూడా నిజానికి కదిలించవు. అవన్నీ మన ఆనందం కోసం చేసుకునే పనులు. మరి నిజానికి పరమేశ్వరుడికి సంతోషం కలిగించే పని ఏమి? పరమేశ్వరుడు చెప్పిన మాట విని దానిని జీవితంలో ఎవరు ఆచరిస్తారో వారి యందు పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానము, ప్రత్యేకమైనటువంటి ఒక అనుగ్రహము, ప్రేమ, కరుణ ఇవన్నీ ఉంటాయి గనక భక్తి యోగంలో, అంటే పరమాత్మతో కూడి ఉన్నటువంటి ఈ భక్తి విశేషంలో అన్ని వేళలా పరమాత్మతో కూడి ఉండాలి. మనం ఏ పని మీదన్నా వెళుతుంటాం, వెళుతూ వెళుతూ ఈ పని మీద వెళ్తున్నాను స్వామి నువ్వే చూసుకోవాలి అని అడగటం ఒక ఎత్తైతే, ఇన్ని పనులు ఎలా చేయగలిగారండి మీరంటే నేను పరమాత్మతో కూడి ఉన్నాను, పరమాత్మ కూడా నాతో కూడి ఉన్నారు గనక ఈ పనులు జరుగుతున్నాయి అని చెప్పుకోగలగాలి. అంతే తప్ప మన కష్టాన్ని మన సుఖాన్ని పరమాత్మ ఒళ్ళో వేసేసి నువ్వు పరిష్కారం చేయనటంలో న్యాయం లేదని, మన భావనలో పరమాత్మ భావనని నింపుకొని ఆ పరమాత్మ యొక్క స్థితిని మనం అన్ని వేళలా అనుభవిస్తూ ఇదిగో ఈ శరీరం ద్వారా ఈ మనస్సు ద్వారా ఈ అనుభవం ద్వారా ఈ ఆలోచన ద్వారా పరమాత్మే ఈ సమస్తాన్ని ఆచరింపజేస్తున్నాడు, పరమాత్మే ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, ఆ ఆనందం అనేటువంటి వెల్లువలో నేను కూడా కొన్ని క్షణాలు నిలబడగలిగాను అన్నటువంటి సంపూర్ణ శరణాగతి భావమే భక్తిగా మనం భావన చేయాలి. రామాయణంలో చిన్న సన్నివేశం ఉంది. శబరి మాతంగ మహర్షి ఆశ్రమంలో సేవ చేస్తుంది, గిరిజన పుత్రిక ఆమె. మాతంగ మహర్షి ఓ రోజు సాయంకాలం శబరిని పిలిచాడు. రేపు పొద్దున రామచంద్ర ప్రభువు ఇక్కడికి రాబోతున్నాడు, ఆయన్ని సేవించి దర్శనం చేసుకో, సరేనా? నువ్వు ఇంతకాలం ఈ ఆశ్రమంలో చేసిన దానికి ఫలితం ఇది అని చెప్పాడు ఆయన. శబరి ఆశ్చర్యపోయింది. అంటే మీరు రాముణ్ణి చూడరా? రాముడే మన ఆశ్రమానికి వస్తున్నాడని మీరే చెప్తున్నారు కదా స్వామి, మరి మీరు రామదర్శనం చేసుకోరా అని. రామదర్శనం చేసుకోవటానికి అర్హత నువ్వు పొందావు, నేను ఇంకా పొందవలసి ఉన్నది, కనుక నేను ఇక్కడి నుంచి వైదొలుగుతున్నాను. నీవు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన శరణాగతి పొందిన భక్తురాలివి గనక నేనెవరో నీకు తెలియకపోయినా నాకు ఈ సేవ చేసినందువలన ఏం కలుగుతుందని ప్రశ్న లేకుండా ఆశ్రమంలో చేయవలసిన సేవ చేసినందుకు ఫలితమే భగవంతుడు నీ వాకిట దాకా నడిచి వచ్చుతున్నాడు, ఆయన్ని చక్కగా దర్శనం చేసుకో అన్నాడు. మర్నాడు ఆ మధుర క్షణం రానే వచ్చింది. శబరి కనుగుడ్లన్నీ కూడా ఎండిపోయినాయి ఎదురు చూసి చూసి, ఒళ్ళంతా శుష్కించిపోయింది వయస్సు చేత, తపస్సు చేత, భావన చేత, పరమాత్మయందు మనస్సు లగ్నమైన కారణంగా. రాముడు వస్తూనే అన్నాడు, ఎందుకు తెచ్చావు అవ్వా, నేను ఎలాగూ వచ్చా కదా, నీకు కనపడకుండా ఎలా వెళ్తాను, మళ్ళీ ఇంత దూరం ఎందుకు నడిచొచ్చావు, పూలేమిటి పళ్ళేమిటి అంటే, చేతులునికి పూని పూలు తెచ్చి తిని స్వామి, సతనువగుటను పండ్లు తెచ్చి తిని స్వామి అన్నది. అంటే నాకు ఇంకా చేతులు ఆడుతున్నాయి కనుక పూలు కోసి తెచ్చాను రామా, ఇంకా దేహం ఆశ్రయించి నేనున్నా, ఇంకా ఈ దేహంలో ఉన్నాను కదా, అందుకని మా రామచంద్రుడి కోసం కొన్ని పళ్ళు తీసుకొచ్చా. భక్తిభావంలో ఇది పరాకాష్ఠ. ఎందుకంటే మన కోరికలు తీరేదాకా ఉండే భక్తి భక్తి కాదు, అన్ని వేళలా ఆనందం అనుగ్రహించేదే భక్తి అనుకుంటే అది భక్తి కాదు. ఆనందాన్ని దుఃఖాన్ని సమస్థితిలో అనుభవించగలిగిన ఒక మానసిక స్థితిని మనకు ఏది కలిగిస్తుందో అది భక్తి. శరీరంలో ఉన్నాను గనక పళ్ళు తెచ్చానయ్యా, చేతులున్నాయి గనక పూలు తెచ్చానయ్యా అని వృద్ధ స్త్రీ అయినటువంటి శబరి వలె మన మనస్సుని కూడా చేతులున్నందుకు సేవ చేస్తానయ్యా, శరీరంలో ఉన్నాను గనక నీ సంకీర్తనం చేస్తానయ్యా, సర్వ ప్రకృతికి నీ యొక్క భావనలు అందిస్తానయ్యా, నే చేయగలిగిన సేవ నా శరీరం ద్వారా నా తనువు ద్వారా నా మనస్సు ద్వారా నా చేతుల ద్వారా చేతల ద్వారా నీ యొక్క ఈ భావన పరివ్యాప్తిలో నేను ఉంటానయ్యా అన్నటువంటిది భక్తే తప్ప విడదీసేది విభక్తి, కలిపి ఉంచేది భక్తి. ఈ పరిపూర్ణమైనటువంటి భక్తి యోగాన్ని స్వామి చూడండి, సర్వమతాలని ఒక్క గొడుగు కిందకు తెచ్చారు, ముక్కోటి దేవతలని ఓ గొడుగు కిందకి తెచ్చారు, రాముడి మీద శివుడి మీద కృష్ణుడి మీద మీకు ఎవరిష్టమైతే వాడి మీద హాయిగా పాడుకోండి అన్నారు. నువ్వు ఏ మతంలో ఉంటే నాకేమి, ఆ మతాన్ని మాత్రం నమ్మి ఉండు, ఆ మతం ఏమి బోధించిందో దానిని నువ్వు అనుష్ఠానం చేయి, నువ్వు గనక నిజంగా హిందువు అయినట్లయితే ఒక నిజమైన హిందువుగా జీవించు, నువ్వు ముస్లిం అయినట్లయితే నిజమైన ఇస్లామిక్ భావనతో జీవించు, నీవు ఒక మంచి క్రిస్టియన్గా ఉండాలి, క్రిస్టియానిటీని పాటించు. అంతే తప్ప మతం అనేటువంటిది మానవుడికి అడ్డుకోడ కాకూడదు, అడ్డదారి కూడా కాకూడదు, అది రాచబాట కావాలి. మన మతిని ప్రభావితం చేయాలి, వెలిగించాలి, ఆ వెలుగుదారిలో మనం వెన్నెల పుంతలు తొక్కుతూ వెళ్ళాలి. వెళుతూ వెళుతూ పరమాత్మ ఆ కనిపిస్తున్న ఆ పెను వెలుగులోకి ఈ చిన్న వెలుగులన్నీ కూడా చక్కగా ప్రస్థాన పరిమళంగా సాగాలి, సాగి ఆ రెండూ కలవాలి, యోగించాలి. ఇదే పూర్ణమైనటువంటి భక్తి యోగంగా భావన చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా పరమాత్మను ముందు పెట్టుకుందాం. ఒకటే అనుకోవాలి, పరమాత్మ ఈ పని మీద వెళుతున్నాను నువ్వు అనుగ్రహించని అడగద్దు, పరమాత్మ నీకు ఎట్లా తోస్తే, నాకు ఏ ప్రాప్తి ఉంటే ఆ ప్రాప్తిని మాత్రం నువ్వు నాకు అనుగ్రహించు. ఒకటి. రెండవది, నా అర్హత కంటే మించి కోరికలు రాకుండా నా మనస్సును నియంత్రించు. మూడవది, నేను ఈ ప్రపంచంలో ఏది పొందాలన్నా ఆ పొందుతున్న దాంట్లో నా పాత్రని మాత్రం నిర్దిష్టం చేయి. కేవలము నీ అనుగ్రహమే, కేవలము నా ప్రజ్ఞే కాక, నా ప్రజ్ఞ అంటే నా సాధన, నా శోధన, నీ యొక్క అనుగ్రహము, నీ యొక్క దివ్యమైనటువంటి మహామృత వృష్టి వలె సాగేటువంటి ఒక కరుణా దృష్టి నాపై ఉంచి, మన ఇద్దరం కూడా నీ అడుగుజాడలలో మేము నడిచేట్టుగా, నీ భావనలో మా మనస్సు రాగరంజితమయ్యేట్లుగా, మనోజ్ఞ రమణీయ స్థితిలో సంచారమయ్యేట్లుగా అనుగ్రహ వరదానం చేయమని భగవంతుణ్ణి ప్రార్థించటమే నిజమైనటువంటి భక్తి. గనక కూడి ఉండేటువంటి భక్తికై మనం ప్రయత్నిస్తూ భగవంతుణ్ణి మెప్పించే పనులు చేస్తూ తద్వారా ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందంలో మనము పాలు పంచుకుంటూ మనం పొందిన ఆనందాన్ని సర్వ జగత్తుకి ఇస్తూ మన ప్రస్థానం కొనసాగుగాక భక్తి యోగ మార్గంలో అని భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ, భక్తి యోగాన్ని అనేక మంది భాగవతులు అంటే బలి, ప్రహ్లాదుడు, గజేంద్రుడు, భాగవతంలో ఉన్నటువంటి మహాభక్తుల అందరి కథలు చూడండి. పరమేశ్వరుడు ఉన్నాడో లేడో అంటూ వెళ్ళిన వాడు కొందరు, ఉన్నా నాకెందుకు దక్కుతాడులే అని కొందరు, దక్కినా నా వాడు అవునో కాదో అని మరికొందరు, ఈ రకంగా అనేకమైనటువంటి స్థాయిలలో విచారణ చేస్తూ వెళ్ళినా అందరి యందు విశేషమైనటువంటి కృపని చూపించిన వాడు కరుణాళువు దయాళువైన పరమాత్మ. గనక పరమాత్మతో కూడి ఉండటమే భక్తి. ఆ భక్తి సామ్రాజ్యంలోకి మనం వెళ్ళాలి. త్యాగరాజస్వామి అంటాడు, రామచంద్ర ప్రభు, నేనెంత తపస్సు చేసినా ఎంత కీర్తి గుణగానం చేసినా నీ దర్శనం నాకు లభిస్తుందో లేదో తెలియదు, కానీ నిన్ను నమ్ముకున్నటువంటి ఒక సద్భక్తుడి యొక్క ఆవరణంలోకైనా నన్ను ప్రవేశింపజేయవయ్యా, రామ సామ్రాజ్యం భక్తి సామ్రాజ్యంలోకి వెళ్ళేట్లుగా నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వమంటారు త్యాగరాజస్వామి. తరించి పాడినవాడైన పాడి తరించినవాడు కాదు, తరించి పాడిన త్యాగరాజస్వామి అలా అన్నప్పుడు మనం ఎంత తరించాలి, ఎన్ని పోగొట్టుకోవాలి, ఎన్ని భావనాస్థితులు దాటాలి, పరమాత్మని ఎంతగా అనుభవించాలి, అనుభవించి అనుభవించి అనుభవమే మనమై, అనుభవం కాగా కాగా అనుభూతిమయం మనమై, అనుభూతి కాగా కాగా విభూతిమయమై పూర్ణమైన విభూతి స్థాయికి వెళ్ళమని స్వామి యొక్క విభూతి ప్రసాదనం చేయటం వెనక ఉన్న అంతరార్థంగా గ్రహిస్తూ భావిస్తూ భక్తి యోగంలో విభూతి స్థాయికి, షడైశ్వర్యాలలో ఇవాళ కరెన్సీకి విలువ లేదు, చోటు లేదు, ఉన్నదేమున్నదయ్యా విభూతి స్థాయి, ఆ అత్యుత్తమమైన దానికి ఇవ్వటానికి వచ్చిన పరమాత్మని ట్రివియల్ అండ్ ట్రాష్, అల్పమైనవి స్వల్పమైనవి అడగకుండా కోరదగినది కోరవలసినది అవకాశం ఉన్నప్పుడు కోరవలసిన స్వామినే కోరుకుంటూ ఆ భక్తి సామ్రాజ్యంలో మనందరం కూడా సుశిక్షితమైనటువంటి భక్త బృందంగా పరిపూర్ణమైనటువంటి ఆనంద బిందువులుగా మన జీవితాలు కొనసాగాలని స్వామిని ప్రార్థిస్తూ, సాయిరాం.